గాంధారి ధృతరాష్ట్రుల ప్రయాణం నిశ్చయమైపోయింది. వనవాసానికి వెళుతున్నటువంటి గాంధారి ధృతరాష్ట్రులకి, విదుర సంజయులకి వీడ్కోలు చెప్పి పాండవ స్త్రీలందరూ కూడా వెనుదిరిగారు. కుంతిదేవేమో స్థిర నిశ్చయంతో గాంధారి ధృతరాష్ట్రుల వెంట వారికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో బయలుదేరింది. ధృతరాష్ట్రుడు గాంధారితోటి, విదురుతోటి చెప్పాడు. పాండవులేమో బాధపడుతున్నారు కుంతిదేవిని అడవికి పంపించడానికి. కుంతిదేవేమో ఏమైనా సరే అడవికి రావాలి అని అంటున్నది. వాళ్ళేమో ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు హాయిగా రాజ్యం సంపాదించుకొని భోగాలు అనుభవించేటువంటి సమయంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని ఆనందంగా సంతోష పెట్టడం తమ బాధ్యత అని భావించినటువంటి పాండవులు, కుంతిదేవి ఇలా ఆకస్మికంగా తనతో చెప్పకుండా ఇలా వెళుతున్నందుకు ఎంత ఘోరంగానో దుఃఖపడుతూ ఉన్నారు. గనక ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే గాంధారితోటి, విదురుడితోటి చెప్పాడు, అయ్యా మీరు కుంతీదేవికి ఏదో విధంగా నచ్చజెప్పండి తిరిగి హస్తినాపురానికి వెళ్ళటానికి అని అన్నాడు. అయితే గాంధారి అలాగే విదురుడు అనేక విధాలుగా చెప్పి చూచారు. గాంధారి అంటే కుంతీదేవికి అపారమైనటువంటి భక్తి ఉంది. అలాగనే విదురుడు అంటే ఆయన పరమధర్మ స్వరూపుడు గనక ఆయన మాట శిలాశాసనంగా భావిస్తుంది. అందుకనే వాళ్ళిద్దరిని చెప్పమన్నాడు. వాళ్ళిద్దరు చెప్పినా కూడా కుంతీదేవి తన నిశ్చయాన్ని మార్చుకోలే. ఏమైనా సరే నేను అరణ్యాలకు వెళ్ళాలి, అత్తమామలకి సేవ చేసుకుంటూ తపస్సు చేసుకోవాలి అనే అంటున్నది కానీ వెనుదిరగల. ఇక చేసేది లేక గాంధారి ధృతరాష్ట్రులు కుంతీదేవితో సహా బయలుదేరారు. ఆ రోజు చాలా దూరం ప్రయాణం చేసి భాగీరథి తీరాన్ని చేరుకొని అక్కడ విడిది చేశారు. ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. మర్నాడు ప్రాతకాలంలో లేచి కాలకృత్యాలు ముగించుకొని ఉత్తరాభిముఖులై ప్రయాణం సాగించి అలా వారు కురుక్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ శతయోప మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆ కురుక్షేత్రంలోనే శతయోప మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని చేరుకుని ఆయనతో కలిసి ధృతరాష్ట్రుడు వ్యాసాశ్రమానికి వెళ్ళి వ్యాసుని అర్చించి వనవాస దీక్షను స్వీకరించాడు. తిరిగి శతయూప ఆశ్రమానికి వచ్చాడు. అంటే శతయూపుడు అనేటువంటి ఆయన రాజుగా ఉండి కుమారుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకోవటానికి అరణ్యాలకు వచ్చి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఆయన ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడే ఉండాలని నిశ్చయించుకొని ఆ శతయూప మహర్షితో కలిసి వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర దీక్ష స్వీకరించి ఆయన అనుమతి తీసుకొని తిరిగి మళ్ళీ శతయూపాశ్రమానికి వచ్చారు. ఇక్కడే ఇక ధృతరాష్ట్రుడు తీవ్రమైనటువంటి తపస్సును సాగించాడు. అలాగే గాంధారి, కుంతీదేవి, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి తపస్సును ప్రారంభించారు. ఒక రోజున నారదుడు, పర్వతుడు, దేవలుడు, శిష్యులతో కలిసి వ్యాసుడు, అనేక మంది సిద్ధులు, మహర్షులు శతయూపుడితో కలిసి ధృతరాష్ట్ర మహర్షిని దర్శించడానికి వచ్చారు. కుంతీదేవి వారికి యథావిధిగా పూజ చేసింది. వారందరూ కూడా ఎన్నో రకాల ధర్మ సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప కథలను తెలుసుకున్నారు. అలా తెలుసుకొని నారదుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితోటి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, వ్యాసుని యొక్క అనుగ్రహం వల్ల నీవు ఈ తపోవనానికి వచ్చావు. నీవు గాంధారితో కలిసి తీవ్రమైనటువంటి తపస్సు చేసి స్వర్గలోకాన్ని చేరుకుంటావు. ఇంద్రుని సమీపంలోనే ఉన్నాడు నీ తమ్ముడు పాండురాజు, నిత్యము నిన్ను తలుచుకుంటున్నాడు. మిమ్మల్ని సేవించి కుంతీదేవి కూడా భర్తృలోకాన్ని చేరుకుంటుంది. ఇక విదురుడున్నాడంటే ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుని యొక్క శరీరంలో ప్రవేశిస్తాడు. సంజయుడు కూడా స్వర్గానికే వెళ్తాడు అని నారదుడు జరగబోయేటువంటి విషయాన్ని చెప్పాడు. అదీగాక స్వర్గలోకంలో పాండురాజు యొక్క ప్రసక్తిని కూడా చెప్పాడు. గాంధారి ధృతరాష్ట్రులు ఈ మాటలు విన్నారు, ఎంతో ఆనందించారు. అప్పుడు శతయుప్పుడు నారదుడిని అడుగుతున్నాడు ఎంతో ఉత్సాహంతో, ఓ బ్రహ్మర్షి, ఈ ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఏ లోకానికి వెళ్తాడు, అంటే మరణించిన తర్వాత స్వర్గలోకాలకు వెళతారు అందరు అన్నావు కదా, ఏ లోకానికి వెళతాడు, ఎప్పుడు వెళతాడు, అంటే ఎప్పుడు మరణిస్తాడు అని. అప్పుడు నారదుడు అంటున్నాడు, దివ్య దృష్టితోటి చూచి నారదుడు, ఈయన ఆయుర్దాయం ముగియటానికి 3 సంవత్సరాలు ఉంది టైం. గాంధారితో కలిసి మరణానంతరం ఈయన కుబేరుని యొక్క భవనంలో ప్రవేశిస్తాడు, అంటే యక్షుడు, యక్షుడిగా. ఇతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇప్పుడు చేసేటువంటి తపస్సుతోటి దహించుకుపోతాయి. దేవ గంధర్వ రాక్షస లోకాల్లో ఈయన ఆనందంగా చరిస్తాడు. ఇది ఒక దేవరహస్యం. మహాత్ముడైనటువంటి నీవు అడిగావు గనక నేను చెప్తున్నాను అని చెప్పి నారదుడు సహా వచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ ధర్మరాజు, సోదరులు, అంతఃపుర స్త్రీలు అందరూ కూడా, ధృతరాష్ట్రాదులందరూ అరణ్యాల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత దుఃఖాలు అనుభవిస్తున్నారో అని బాధపడుతూ ఉన్నారు. తల్లి కుంతీదేవి తమకు దూరమైపోవటాన్ని పాండవులు భరించలేకపోతున్నారు. అంతేకాకుండా జరిగినటువంటి యుద్ధాన్ని, ఆ యుద్ధంలో బాలుడైనటువంటి అభిమన్యుడి యొక్క మరణాన్ని, ద్రౌపది పుత్రులైనటువంటి ఉప పాండవుల యొక్క మరణాన్ని, కర్ణుని యొక్క వధని తలుచుకొని నిరంతరం దుఃఖిస్తూనే ఉన్నారు పాండవులు. ఇక ద్రౌపది, సుభద్ర ఇద్దరు కూడా తమ పుత్రుల మరణానికి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ద్రౌపది యొక్క తన 5 కుమారులు, ఉప పాండవులు అంటారు వాళ్ళని, లేదా ద్రౌపదేయులు అని కూడా అంటారు, ఈ 5 18 రోజులు యుద్ధం చేసి జీవించే ఉన్నారు. 18వ రోజు రాత్రి హాయిగా నిద్రపోతుంటే, యుద్ధం అంత అయిపోయింది కదా అని నిద్రపోతుంటే, అప్పుడు అశ్వత్థామ ఆ నిద్రపోయే వాళ్ళ గొంతులు కోసి వాళ్ళని సంహరించాడు. ఇక ద్రౌపది యొక్క బాధ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే యుద్ధంలో కనుక మరణిస్తే అది వీర మరణం. కానీ యుద్ధంలో కాదు, పడుకొని నిద్రపోయేటప్పుడు, స్మారక స్థితిలో లేకుండా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి ఈ అశ్వత్థామ వాళ్ళని సంహరిస్తాడు. అందుకని విపరీతమైనటువంటి బాధపడుతుంది. అలాగే సుభద్ర తన కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి 6 మహాయోధులు చుట్టుముట్టి, ఒక్క బాలుడితోటి 6 మహాయోధులు కూడా యుద్ధం చేసి, అందులో కూడా అన్యాయంగా, అధర్మంగా యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అందుకని అందరి మరణానికి దుఃఖిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్తును చూస్తూ వాళ్ళు ప్రాణాలు నిలుపుకుంటున్నారు, అంటే వంశానికి ఎతడన్నా మిగిలాడు అనే భావనతోటి. ఇక ధర్మరాజు తల్లి కుంతీదేవిని తలుచుకొని రాజకార్య వ్యవహారాలు కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు. వృద్ధులు ఎలా చిక్కిపోయారో, ఎలా బాధలు పడుతున్నారో, అరణ్యాల్లో ఎలా ఉన్నారో అని అనేక విధాలుగా బాధపడుతూ సోదరులతో ఒకరోజున అన్నాడు. ఆ మాటలు విని సహదేవుడు ధర్మరాజుతో అంటున్నాడు, అన్నా, అరణ్యాలకు వెళ్ళాలని నీకు అనిపిస్తున్నది కదా, నేను వెంటనే చెప్పాలని అనుకున్నా చెప్పలేకపోయాను. కుంతి మాతను చూచే భాగ్యం కలిగించు. రాజభవనంలో సుఖభోగాలు అనుభవించేటువంటి ఆ తల్లి అరణ్యాల్లో ఎలా జీవిస్తున్నదో తలుచుకుంటే నాకు దుఃఖం ఆగటం లేదు అన్నాడు సహదేవుడు. సహదేవుడు ఆ మాట అన్న తర్వాత ద్రౌపది అంటున్నది, ఓ రాజా, కుంతీదేవిని నేను ఎప్పుడు చూడగలుగుతాను? ఆమె అసలు జీవించే ఉన్నదా? కుంతిని, గాంధారిని, మామగారిని చూడాలని కోటండ్రం అందరము కూడా మునివేళ్ల మీద నిలుచుకొని ఉన్నాం. ఎప్పుడా 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 అని ఆత్రపడతా ఉన్నాం అన్నది. చూడండి, ఇక్కడ ధర్మరాజు వాళ్ళు ఎలా ఉన్నారో అనే ప్రసక్తి దేయంగానే ముందుగా స్పందించినటువంటి వాళ్ళు సహదేవుడు, ద్రౌపది. నిన్ననే మనం చెప్పుకున్నాం, కుంతీదేవికి అందరికన్నా ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉంది అంటే సహదేవుడి మీద, ద్రౌపది మీద. ఇక ఆ ప్రేమ చెప్పడానికి వీల్లేదు, వర్ణనాతీతం, మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఇక ద్రౌపది అలా అనటంతో ధర్మరాజు వెంటనే సేనాధ్యక్షుడిని పిలిపించాడు. అరణ్యంలో ధృతరాష్ట్రాదుల్ని చూడటానికి రథాలని సిద్ధం చేయండి, సేనల్ని సిద్ధం చేయండి అని ఆదేశించాడు. అలాగే రకరకాల వాహనాలని, పల్లకీలని సిద్ధం చేయండి అని ఆదేశించి, అన్ని ఏర్పాట్లు చూడండి అన్నాడు. అంటే మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే అక్కడ కొన్ని తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేయాలి, అలాగనే భోజన ఏర్పాట్లు చేయాలి. అందుకని వంట వారిని తీసుకెళ్ళండి, వంట సామాగ్రిని తీసుకెళ్ళండి, ఇవన్నీ కూడా సిద్ధం చేయండి అని ఆదేశాలు ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లతోటి, వివిధ రకాలైనటువంటి భక్ష్య భోజ్యాలతోటి, వంట వాళ్ళతోటి, అలాగే నటులు, గాయకులు మొదలైనటువంటి వారితోటి ప్రయాణం సాగించారు. సోదరులతోటి, అంతఃపుర కాంతలతోటి, వృద్ధులతోటి, పౌర జానపదులతోటి, ఇంకా అనేక మంది ప్రజలు వీరితో పాటుగా ధృతరాష్ట్రాదుల్ని దర్శించడానికి బయలుదేరారు. కొందరేమో రథాలను ఎక్కారు, కొంతమంది ఏనుగుల మీద ఎక్కారు, కొంతమంది గుర్రాల మీద, కొంతమంది ఒంటెల మీద, వివిధ వాహనాల మీద బయలుదేరారు. రథం మీద ధర్మరాజు బయలుదేరితే ఏనుగుని ఎక్కి భీముడు బయలుదేరాడు. ఇలా వివిధ వాహనాల మీద పౌరులు, జానపదులు, నాగరికులు అందరూ కూడా బయలుదేరారు. ఇక అందరూ బయలుదేరితే మరి నగర రక్షణ ఎట్లా? అందుకని నగర రక్షణ కోసమని యుయుత్సుణ్ణి, అలాగనే వాళ్ళ పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి ఉంచారు. ఇక అలా బయలుదేరినటువంటి వాళ్ళు ఆ రాత్రి కల్లా భగీరథి తీరం చేరుకున్నారు. మర్నాడు కురుక్షేత్రానికి బయలుదేరారు. కురుక్షేత్రాన్ని చేరి కొంత దూరంలోనే కనిపిస్తున్నటువంటి ఈ శతయూప ఆశ్రమం తిలకించారు. దూరంలోనే వాహనాలు దిగారు, కాలినడకన ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఎప్పుడైనా మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గరికి గనక వెళితే వాహనాల్లో వెళ్ళరు, వాహనాల్లో వెళ్ళినా కొద్ది దూరంలో వాహనాన్ని ఆపి నడుచుకుంటూ వస్తారు. ఇది సాంప్రదాయం, పూర్వకాలపు సాంప్రదాయం, ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం. మహాత్ములు లేదా స్వామీజీలు, సన్యాసులు, మరి పెద్దలు ఇలాంటి వాళ్ళు కనుకుంటే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అలా నడుచుకుంటూ వస్తారు. పాండవులను చూడాలని అక్కడ తాపసులంతా కూడా బిలబిలమంటూ వచ్చేసారు. అందరూ దగ్గరలోనే పాండవులంతా కూడా ధృతరాష్ట్రుని చూడాలని ఆత్రుతతోటి వెళ్ళారు. సహదేవుడు వేగంగా వెళ్ళి కుంతిదేవు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి ఆమె పాదాలపై పడ్డాడు. ధృతరాష్ట్రుడు ఆ వచ్చినటువంటి వారి యొక్క కంఠస్వరాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్పర్శను బట్టి ఎవరెవరో గుర్తించాడు. అందరూ గాంధారి ధృతరాష్ట్రుల్ని కుంతిదేవికి నమస్కరించారు. ధృతరాష్ట్రుడు వాళ్ళందరినీ పలకరించాడు, వాళ్ళ కుశలం అడిగాడు. హస్తినాపురంలో ఉన్నట్లుగానే భావించి ఆనందించారు అందరు కూడా. ద్రౌపది, సుభద్ర మొదలైనటువంటి అంతఃపుర కాంతలంతా, మిగతా కోడళ్ళందరూ ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతిదేవికి నమస్కరించారు. వాళ్ళందరూ ఆశీర్వదించి ఆనందించారు. ఈ కలయిక ఎంతో ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే వాళ్ళని చూడాలి 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 అనుకున్నటువంటి కోరిక ఇప్పుడు నెరవేరింది గనక అందరూ ఆనందంలో మునిగిపోయారు. సరే, అక్కడికి వచ్చేసినటువంటి ఋషులకి, ముని పుంగవులకి, పాండవుల్ని, ద్రౌపది, సుభద్ర, అలాగే ఉలూపి, చిత్రాంగద మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేసి, సంజయుడు వాళ్ళని పరిచయం చేశాడు. ఎవరెవరో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూపి పరిచయం చేసి, ధర్మరాజేమో అందరి యొక్క కుశలాన్ని చెప్పి ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఇక్కడి నుంచి హృదయ విదారకమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. ఓ రాజా, విదురుడు ఎక్కడా, ఎక్కడా కనిపించడం లేదే అన్నాడు ధర్మరాజు. ఆ మాటకు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కుమారా, విదురుడు ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, నిరాహారుడై ఉంటున్నాడు, వాయుభక్షణం చేస్తున్నాడు, అంటే గాలిని మాత్రమే పీల్చుకుంటున్నాడు, నీరు కూడా తీసుకోవటలేదు. అలా చేస్తూ కృశించిపోయాడు. ఈ నిర్జనారణ్యంలో ఎప్పుడో ఎక్కడో కొంతమంది బ్రాహ్మణులకి, తాపసులకి కనిపిస్తున్నాడు. ఎప్పుడో గాని ఈ వైపుకి అసలు రానే రాడు. అసలు ఆయన్ని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంది అని చెబుతూ ఉండగానే దూరం నుండి ఆశ్రమం వైపుకి వస్తున్నటువంటి విదురుడు కనిపించాడు. ఆయన విదురుడేమా, విదురుడేనా అని ధర్మరాజు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే గుర్తుపట్టడానికి ఏం వీలు లేకుండా ఉంది. ఆయన ముఖం మీద చిన్న చిన్న రాళ్ల ముక్కల ముక్కలు గుచ్చుకొని ఉన్నట్టుగా కొన్ని గుర్తులు ఉన్నాయి. తలకాయేమో జడలు కట్టింది. మనిషి ఏమో పూర్తిగా కృశించిపోయాడు, దిగంబరంగా ఉన్నాడు, అంటే అవధూత అయ్యాడు. శరీరం ఏమో మురికి పట్టింది. ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉండగానే అంతవరకు వచ్చినటువంటి విదురుడు వెనుదిరిగాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు చూశాడు, ఆయన వెనక పరిగెత్తాడు. విదురా, విదురా, ఆగు ఆగు, నేను యుధిష్ఠిరుణ్ణి, నీకిష్టమైనటువంటి వాణ్ణి అంటూ అరిచాడు. విదురుడేమో వినిపించుకోకుండా పరిగెత్తున్నాడు. ధర్మరాజు ఆయన్ని అందుకోవటానికి ఆయన వెనక పరిగెత్తున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి ఇద్దరు, ముందేమో విదురుడు, వెనకేమో ధర్మరాజు పరిగెత్తుకుంటా పోతున్నారు. అలా వెళ్ళి 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 ఆ మహాత్ముడైనటువంటి విదురుడు నిర్జనారణ్యంలో జనసంచారం లేని చోట ఒక చెట్టును ఆనుకొని, అలా చెట్టును ఆనుకున్నాడు. ఒక కాలు నేల మీద ఉంది, రెండో కాలేమో ఈ కాలు మోకాలు మీదకి తీసుకొచ్చి అలాగే నిలిపి నిశ్చలంగా చూస్తున్నాడు. అసలు ఏం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎదురుగా నిలబడ్డాడు, తదేకంగా చూస్తున్నాడు. ఓ మహాత్మా, నేను యుధిష్ఠిరుణ్ణి అని నమస్కారం చేశాడు. విదురుడేమో రెప్పవాల్చకుండా ధర్మరాజును తదేకంగా చూస్తూ, ధర్మరాజు యొక్క దృష్టితో తన దృష్టిని గలిపి ఏకాగ్రంగా ప్రశాంతంగా అలా నిలబడ్డాడు. ఇప్పుడు విదురుడు ధర్మజుని యొక్క శరీరంలో తన శరీరాన్ని, ప్రాణాల్లో ప్రాణాన్ని, ఇంద్రియాల్లో ఇంద్రియాలని లీనం చేసి యోగ బలంతో ధర్మరాజు యొక్క శరీరంలో తన తేజస్సును ప్రవేశపెట్టాడు. ఎందుకు ఇట్లా జరిగింది? విదురుడికి ధర్మరాజుకి ఏమిటి సంబంధం? విదురుడేమో ధర్మదేవత, యమధర్మరాజు. యమధర్మరాజు శాపవశాత్తు, మాండవీయముని యొక్క శాపవశాత్తు విదురుడిగా జన్మిస్తాడు, దాసీపుత్రుడిగా జన్మిస్తాడు. మరి ధర్మరాజేమో యమధర్మరాజు యొక్క పుత్రుడు. యమధర్మరాజు కారణంగా కుంతీదేవికి నియోగ పద్ధతిలో సంతానాన్ని ఇచ్చినటువంటి వాడు. అంటే ఒకరేమో సాక్షాత్తు యమధర్మరాజు, ఒకరేమో యమధర్మరాజు పుత్రుడు. అంటే ఆ వరుసలో చూస్తే విదురుడి యొక్క కొడుకు అవుతాడు ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు విదురుడు తన దేహాన్ని చాలించబోతూ తనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి తేజస్సును ధర్మరాజులో ప్రవేశపెట్టి ఆయన దేహాన్ని చాలిస్తాడు. అప్పుడు ధర్మరాజు విదురుడి యొక్క శరీరాన్ని చూచాడు. ఆ దేహం అలాగే రెప్పలు వాల్చకుండా అచేతనంగా చెట్టును అనుకొని అట్లాగే ఉంది. అప్పుడు ధర్మరాజు ఎలా ఉన్నాడు? నూతనమైనటువంటి తేజస్సుతోటి బలవంతుడిగా, గుణవంతుడిగా భావించుకుంటున్నాడు. అంటే ఇంతకు ముందు కన్నా ధర్మరాజులో ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రవేశించింది, అదే విదురుడి యొక్క తేజస్సు. సరే, ధర్మరాజు ఆ మహాత్ముడి యొక్క శరీరానికి అగ్ని సంస్కారం చేయాలనుకున్నాడు. అంతలో అశరీరవాణి వినిపించింది. అశరీరవాణి అంటే శరీరం లేదు, మాట మాత్రం వినపడుద్ది ఆకాశం నుంచి. ఏమని వినిపించింది? ఓ రాజా, ఈ మహాత్ముని యొక్క శరీరాన్ని దహించడానికి వీల్లేదు. ఇతడు సన్యసించాడు, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఇతడు అవధూత కనుక ఇతడి యొక్క దేహాన్ని అగ్ని సంస్కారం చేయటానికి వీల్లేదు. ఇతడు సాంతానిక లోకాలని పొందాడు, ఇతనికై శోకించాల్సినటువంటి పని లేదు, శోకించకూడదు అని అశరీరవాణి వినిపించింది. అలా పలకటంతో ధర్మరాజు చేసేది లేక బాధతోటి దుఃఖంతో వెనుదిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ శరీరాన్ని అట్లానే వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నటువంటి సోదరులతోటి, ధృతరాష్ట్రుడితోటి ఈ జరిగినటువంటి విషయం మొత్తాన్ని చెప్పాడు ధర్మరాజు. అందరికీ అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఆ రాత్రికి అందరు కూడా ధృతరాష్ట్రుడు సమర్పించినటువంటి ఫలమూలాలని భుజించి చెట్ల కిందనే అందరూ కూడా విశ్రమించారు. పాండవులకి మంచి పడకలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఆ పడకల మీద నిద్రించకుండా అక్కడి నుంచి లేచి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి పడుకున్నటువంటి చోట దగ్గరగా వెళ్ళి అక్కడ పడుకున్నారు. తెల్లవారగానే పాండవుల ఆశ్రమ ప్రదేశాన్ని అంతటి తిరిగి చూచారు. ఎలాగూ వచ్చారు కదా, అందుకని అక్కడ విశేషాలని వాటిని చూడాలనుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంటే హోమాలతోటి, వేద మంత్ర ఘోషలతోటి అలరారుతా ఉంది. అప్పుడు నిత్యకర్మలు ముగించుకొని ప్రశాంతంగా గాంధారితో పాటు కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి, తల్లి కుంతీదేవిని చూచారు ధర్మజ భీమార్జునుడు. ఆయన చుట్టూ చేరారు. ఆ సమయంలో వేద మంత్ర ధ్వనులతోటి వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. అందరూ కూడా వ్యాసుణ్ణి గౌరవించారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆసనాన్ని సమర్పించారు. వ్యాసుడేమో కుశల ప్రశ్నలు వేశాడు. నాయన ధృతరాష్ట్ర, నీ తపస్సు చక్కగా సాగుతున్నది కదా, పుత్రశోకాన్ని మర్చిపోయావు కదా, అలాగే గాంధారిని, కుంతీదేవిని, విదుర సంజయుల్ని అందరినీ పలకరించాడు. ఆ తర్వాత తన కన్నబిడ్డల్ని వదిలిపెట్టి నిన్ను సేవించడానికి వచ్చినటువంటి కుంతి, అహంకారం ఏమాత్రం లేకుండా నిన్ను సేవిస్తున్నదా, అని ధృతరాష్ట్రుని అడిగాడు. అప్పుడు మహారాజా, సర్వ ప్రాణుల పట్ల శత్రుత్వం లేకపోవటం అంటే మహాత్ములు వచ్చినప్పుడల్లా ఏదో ముఖ్యమైనటువంటి మాట చెబుతారు. ధృతరాష్ట్రుడితో చెప్పాడు, సర్వ ప్రాణుల పట్ల శత్రుత్వం లేకపోవటం, సత్యం క్రోధరాహిత్యం అంటే కోపం ప్రదర్శించకుండా ఉండటం, ఈ మూడు గుణాలు మానవుడికి గొప్పవి అని చెప్పాడు. అంటే ఎవరి పట్ల శత్రుత్వం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, సత్యాన్ని పలకాలి, ఈ మూడు మంచి గుణాలు గొప్పవి. బుద్ధిమంతుడు మహామనీషి అయినటువంటి విదురుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు కదా, ఆయన సనాతనుడైనటువంటి ధర్మదేవత. ఓ రాజా, నీ సంశయాలు తీర్చడానికే నేను వచ్చాను ఇక్కడికి. గతంలో లోకంలో ఏ మహర్షులు కూడా చేయనటువంటి పని నేను ఇప్పుడు చూపిస్తాను. అది తపస్సు వల్ల ఫలించేటువంటి ఫలితం. అంటే అంత ఘోర తపస్సు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. నా ద్వారా నీవు దేన్ని పొందగోరుతున్నావో, నీకేం కావాలనుకుంటున్నావో అది చెప్పు. అది దృశ్యం కావచ్చు, చూచేది కావచ్చు, లేకపోతే వినేది కావచ్చు, లేకపోతే స్పర్శనీయమైనటువంటిది అంటే తాకి తెలుసున్నది కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, దాన్ని నేను చేస్తాను అన్నాడు వ్యాస మహర్షి. ఇక్కడే మహాభారతం మొత్తంలో అత్యద్భుతమైనటువంటి దృశ్యం మనకి రాబోతా ఉంది. ఇది ఎప్పుడో ఒకసారి చూచాయిగా చెప్పాను, ఇప్పుడు కథలో కథగా మనం ఇప్పుడు చెప్పుకోబోతా ఉన్నాం, దాన్ని మనం రేపు చెప్పుకుందాం.